गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत् पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्।
मानव जीवितంలో రెండు విధానాలైనటువంటి విద్యలు పరావిద్య అపరావిద్య అని భారతీయ ఋషి సాంప్రదాయం తెలుపుతూ ఉంటుంది. పరావిద్య యూనివర్సల్, దానికి ప్రకృతితో సంబంధం ఉంది తప్ప మనిషితో సంబంధం లేదు. పరావిద్య ఒక విధంగా మనం చెప్పుకోవాలి అంటే ప్రకృతి యొక్క విద్య. మనం కూడా ప్రకృతిలోని భాగమే కనుక ప్రకృతి మనలో ఏ విధమైనటువంటి మార్పుల్ని తెస్తుందో ఆ మార్పుల్ని అవగాహన చేసుకుని ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులతో తాదాత్మ్యత చెంది తనను తాను మర్చిపోవటము పరావిద్య. దీనికి నిజంగా చెప్పాలంటే గురువు అక్కర్లే. ఆకలేస్తే పాలు తాగాలి అని అప్పుడే పుట్టిన చంటివాడికి ఎవరు చెప్తున్నారు? బాధ వేస్తే ఏడవాలి అని ఎవరు చెప్తున్నారు? సహజమైనటువంటి నిత్యకృత్యాలు చిన్నప్పటి నుంచే వాడు స్టార్ట్ చేసేస్తాడు, ఎవరు చెప్తున్నారు? సహజమైనటువంటి ప్రకృతి యొక్క లక్షణాలవి. పరావిద్య అంటే ఎక్కడో దూరంగా హిమాలయాల కొండల గుహలో ఎవళ్ళో ఋషి యొక్క సముదాయములోనే పరావిద్య ఉంది అనేటటువంటి భ్రాంతి పోగొట్టుకోండి. ముందు పరావిద్య మీలోనే ఉంది, అపరావిద్య మీలో లేదు, చచ్చిన మీలోకి రాదు, అది ఇంపాసిబుల్. ఇంగ్లీష్ భాష ఇంకోటి చెప్తే కానీ రాదు, మెకానిజం ఇంకోటి చెప్తే కానీ నేర్చుకోలేము. కానీ పరావిద్యకు ఎవరు చెప్పకలే, దానంతటా అదే నేర్చుకుంటాం. కానీ ఏంటంటే కాస్త తెలిసినవాడు పక్కన ఉంటే తొందరగా నేర్చుకోగలుగుతాం. నడక ఎవరు నేర్పకపోయినా నడకొస్తుంది, కానీ సొసైటీలో 10 మందిలో ఉంటే తొందరగా నడకొస్తుంది. అలా కాకుండా జంతువుల సముదాయంలో పుట్టినటువంటి బాలకుడు గురించి విన్నాం మనం. 1950స్లో జరిగింది ఆ సంఘటన. చిన్నప్పుడే ఒక చిన్న పసివాడు, అప్పుడే పుట్టినటువంటి పసివాడు తోడేళ్ల మధ్య పెరిగాడు. లక్నో దగ్గర వాడిని తీసుకొచ్చి మెడికల్ ఇన్స్టిట్యూట్లో పెట్టారు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా మానవోచితమైన వాడిని వచ్చేసేవాడికి. పరావిద్య వాడిలో ఉంది అది. కానీ ఎటువంటి సమాజంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో దాన్ని బట్టి వాడిలో ఉన్నటువంటి ఆ పరావిద్య బయటికి రావచ్చు, బయటికి రాకపోవచ్చు. కానీ బీజ రూపంలో గ్యారంటీగా ఆ పరావిద్య ఉంటుంది. ఆ పరావిద్యని మనం వేద విద్య అనుకోవచ్చు, ఋషులు చెప్పినటువంటి విద్య అనుకోవచ్చు, ప్రజ్ఞాస్థితి అనుకోవచ్చు, సమాధిస్థితి అనుకోవచ్చు, అక్షర బ్రహ్మ అనుకోవచ్చు, పురుషోత్తముడు అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోవచ్చు, ఏదైనా పేర్లు పెట్టి పెట్టుకోండి, అది పెద్ద తేడా ఏం రాదు. ఈ అవగాహన మనకి చాలా స్పష్టంగా ఉండాలి. ఇది స్పష్టంగా లేకపోతే భగవద్గీత మనకు అర్థం కాదు. భగవద్గీతను మించినటువంటి పుస్తకం లేదు. గీత సుగీత కర్తవ్య కిమన్యే శాస్త్ర విస్తరే. గీతను మంచి గీతగా మార్చుకోండి, అంటే ఉపయోగించుకోండి అని. అప్పుడు అన్య శాస్త్ర విస్తారం మీకు తెలియాల్సిన పని లేదు, అన్నీ అందులోనే వస్తాయి. ఇది రిపీటెడ్గా మనం మాట్లాడుకోకపోతే మళ్ళీ కబుర్లు చెప్పుకున్న వాళ్ళమే అవుతాం. కబుర్లు చెప్పుకోకల్లే, మారాలి మనం. చదువుకున్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలు, ఇంజనీర్ యొక్క ఆలోచనలు, డాక్టర్ యొక్క ఆలోచనలు, ఆర్టిస్ట్ యొక్క ఆలోచనలు, ఒక కవి యొక్క ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి కదా. ఎందుకు వేరువేరుగా ఉంటాయి? వాడు ఆ విద్యను నేర్చుకున్నాడు. పెయింటర్ చూసేటటువంటి రంగు, ఒక బాటనిస్ట్ చూసేటటువంటి రంగు, ఇద్దరు ఒకటికి రంగు చూస్తారు, ఆకుపచ్చ రంగు. పెయింటర్కి ఏదో కనిపిస్తుంది, బాటనిస్ట్కి ఏదో కనిపిస్తుంది, చివరికి అక్కడ ఏముందో దేన్ని బట్టి తెలుసుకుంటున్నాం? విద్య వల్ల తెలుసుకుంటున్నాం. ఇంకేత విద్య అనేది ఏంటో అవగాహన తెచ్చుకోండి మీరు. విద్య అనేది ఒక మానసిక స్థితి మాత్రమే, దానికి మీరు భౌతికమైనటువంటి రూపకల్పన దయచేసి చేయకండి. సన్యాసి ఎవడు అంటే కాషాయ బట్టలు పెట్టుకున్నవాడు, గుండు గీయించుకున్నవాడు, అదేంటది పెట్టుకుంటాడని దండం పట్టుకున్నవాడు. పట్టుకున్నవాడు సన్యాసి అవ్వచ్చు, కానీ పట్టుకున్న వాళ్ళందరూ కూడా సన్యాసులు గారు. సన్యాసి అనేది ఒక మానసిక స్థితి. అసలు ఆ మానసిక స్థితి నుంచి మనం ఎంత దూరం వచ్చేసామంటే సన్యాసం అనేటటువంటి పేరులో ఉన్నటువంటి అంతరార్థం మర్చిపోయాం. మనం యజ్ఞం చేస్తూ ఉంటాం, అనేక కర్మలు చేస్తూ ఉంటాం, న్యాసకర్మ చేస్తూ ఉంటాం. మనం న్యాసకర్మలో ఏం చేస్తూ ఉంటాం? హృదయాన్ని అంగన్యాసము, కరన్యాసము చేస్తూ ఉంటాం. చేయటంలో ఉద్దేశం ఏంటి? ఈ అంగాల వల్ల, ఈ చేతుల వల్ల అంటే మన యొక్క కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పరిపూర్ణత వైపు మంచితనాన్ని మాత్రమే చూడాలి. అది న్యాసకర్మ యొక్క ఉద్దేశం. ఇంజత పూజలు అవి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం అంగన్యాసం కరన్యాసం చేయాలి, చేయకపోతే ఫలితం రాదు అంటాడు. ఇంకోడు ఇలా అంటాడు, ఇలా ఎన్నిసార్లు అంటే ఏం లాభం? కాస్త గట్టిగా ఏదైనా ఇసగాది తగిలితే ఇంకా ప్రమాదం కూడా వాళ్ళకి. ఇది కాదు చేయాల్సింది. చేయాల్సింది ఏంటి? అక్కడ భావన, ఈ హృదయము, ఈ చేతులు, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఇవంతా కూడా మంచి మార్గం వైపు వెళ్ళాలి, ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలి. ఇది బాగా చేయగలిగిన వాడు సన్యాసి. సంన్యసేత్, ఎవడైతే న్యాసకర్మ అంటే వాడు కళ్ళు చెడుని చూడవు, చెవులు చెడుని వినవు, చేతులు చెడ్డ పనులు చేయవు, కాళ్ళు చెడు చోట్లకు వెళ్ళవు, అది గ్యారంటీ. అలాంటి వ్యక్తిని సన్యాసి అనాల్సింది పోయి ఏ స్థితికి మనం వచ్చాం? ఏమీ చేయకుండా ఉండేటటువంటి వాడు సన్యాసి అనేటటువంటి గందరగోళానికి వచ్చాం. శంకరాచార్యుల వారిని చూసినా మనకి జ్ఞానం కలగదు. సన్యాసి అంటే భగవంతుడిని తప్ప ఇంకా దేన్ని చేయకూడదు. కానీ ఆయన ఏం చేశాడు? ఆ కాలంలో ఎక్కడ కన్యాకుమారి, ఎక్కడ హిమాలయాలు, మొత్తం పర్యటన చేశాడు. పర్యటన చేసే ప్రతి వ్యక్తికి కూడా జ్ఞానాన్ని అందించాడు. కానీ ఆయన సిద్ధాంతం మనం ఏమని అనుకుంటాం? బ్రహ్మ సత్య జగన్ మిథ్య. మరి జగత్ మిథ్య అని నిజంగా శంకరాచార్య వారి యొక్క అవగాహన అయి ఉంటే ఈ స్వాప్నిక జగత్తు కోసం ఇంత ఆరాటపడి ఉండేవాడా? ఇన్ని పీఠాలు స్థాపించేవాడా? మన అవగాహన లోపం. ఆయన్ను తప్పేం లేదు, ఆయన చాలా పర్ఫెక్ట్గా చేశాడు చేయవలసినవి. సన్యాసి అనేటటువంటి వ్యక్తి యొక్క నిదర్శనం ఏమిటి అంటే వాడి యొక్క 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు కేవలము పరా విద్యకి మాత్రమే స్పందిస్తాయి, ఇంకా దేనికి స్పందించవు. కానీ మరి ఈ పరా విద్యకి స్పందించటం ఎలా? అది మనం కర్మయోగంలో ఈ 3 అధ్యాయంలో నేర్చుకుంటున్నాం. అందుకు ఇది చెప్పింది. మీరు అది అవగాహన చేసుకోండి. 3 అధ్యాయంలో పరా విద్యకు స్పందించటం ఎలా? పరా విద్య అంటే ఏం చెప్తున్నాను? ప్రకృతి యొక్క విద్య. బయట మీరు వెళ్ళారు ఎండాకాలంలో, చెప్పులు లేకుండా కాళ్ళు నేల మీద పెట్టారు, కాలింది, ఏం చేస్తారు? గురువుని అడుగు వస్తారా? చెప్తాడు ఆ గురువు అప్పుడు మీ దగ్గరికి వచ్చి ఏం చేయాలి? ఏం చేస్తారు మీరు? ఆటోమేటిక్గా నీడలోకి పరిగెడతారు. సహజంగానే కాళ్ళు చురుమంటాయి. ప్రకృతే మీకు చెప్తుంది ఏం చేయాలో, కానీ ప్రకృతి ఏం చెప్తుందో అది చేయకుండా మన మనస్సులు మన కోరికలు ఏం చెప్తున్నాయో అది చేయటం మొదలెట్టాం మనం. మనిషి చేసినటువంటి తప్పు అది, జంతువులు ఈ తప్పు చేయవు, చెట్లు ఈ తప్పు చేయవు, దేవతలు ఈ తప్పు చేయరు. ఈ తప్పు చేసేది ఎవరు అంటే మనిషే. పరావిద్య నుంచి ఎక్కడికి వచ్చాడు వాడు? అపరావిద్యకు వచ్చాడు. ఏంటి అపరావిద్య? ప్రకృతిని మనం పక్కన వదిలేశాం. మనస్సు ఏం చెప్తోంది? మనస్సు చెప్పేది చెప్తూనే ఉంటుంది. చెప్పనివ్వండి, దాన్ని జోలికి వెళ్ళకండి మీరు. ఎందుకంటే సిగరెట్ కాల్చడం మానేయాలి, తాగుడు తాగటం మానేయాలి, మీరు ప్రయత్నించి చూడండి, మానలేరు. చివరిగా చేస్తూ చేస్తూనే మీకు ఒక సైకలాజికల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి పది మంది ముందు నేను పనికిరాను కాబోలు, నేను ఉత్తి వ్యవహాన్ కాబోలు అని. తెనాలి రామకృష్ణ గారు గుర్తు చేసుకోండి ఎప్పుడు కూడా, చిన్న గీతను పెద్ద గీతను, పెద్దది చిన్నది చెయ్యాలి అంటే ఏం చేయాలి? పక్కన ఇంకో పెద్ద గీత గీయండి. మీరు తాగే సిగరెట్లు తాగుతూనే ఉండండి, కానీ ఇంకా ఇంకా మంచి పనులు చేయటానికి మీరు ప్రయత్నం చేస్తే నా అనుభవంలో చెప్తున్నాను, ఆటోమేటిక్గా ఆ చెడు అలవాట్లు కింద పడుతుంది. దాన్ని ఆపుకోవటానికి ప్రయత్నం చేశారనుకోండి, మీరేం చేయలేరు. ఇంచేత మీ ప్రయత్నాలు ప్రకృతి యొక్క శక్తి ముందు వేస్ట్, ఏమి చేయలేవు. కానీ మీరు ఏం చేయగలరు? నిర్ణయాలు తీసుకోగలరు. ఈ ఆలోచన మనస్సుదా ప్రకృతిదా? మనస్సుదైతే పట్టించుకోకండి. మరి పట్టించుకోకండి అంటే మనసు చెప్తోంది కదా వెళ్ళాలి లేవాలి, రైలుకి టైం అయింది అని పట్టుకోకుండా పట్టించుకోకుండా పడుకున్నాను అనుకోండి, రైలు అడుగుతుంది. అందులో కామన్ సెన్స్ ఉపయోగించండి, దేన్ని పట్టించుకోవాలి దేన్ని పట్టించుకోకూడదు. దానికి ఇవాళ చదవబోయేటువంటి శ్లోకంలో క్లూజ్ ఇస్తున్నాడు. నిన్న ఎంతవరకు చదువుకున్నాం మనం? అన్నాద్భవంతి భూతాని దగ్గర నుంచి బ్రహ్మ కర్మోద్భవం విద్ధి వరకు ఒక సైక్లిక్ ప్రాసెస్ మనం నేర్చుకున్నాం. భూతములు అంటే సృష్టి, అన్నము వల్ల ఏర్పడుతుంది. అన్నము పర్జన్యము వల్ల, మేఘము వల్ల, వర్షం వల్ల ఏర్పడుతుంది. వర్షము యజ్ఞము వల్ల ఏర్పడుతుంది. యజ్ఞము కర్మ వల్ల ఏర్పడుతుంది. కర్మ బ్రహ్మ వల్ల ఏర్పడుతుంది. బ్రహ్మ అక్షరాల వల్ల ఏర్పడతాయి. ఈ సైక్లిక్ ప్రాసెస్ అంతా నేర్చుకున్నాక ఏం చెప్తున్నాడంటే, ఏవం ప్రవర్తితం చక్రం, ఈ విధమైనటువంటి చక్రము ప్రకృతిలో ఉన్నది. ఇది శ్రీకృష్ణుడు కనిపెట్టింది కాదు, అర్జునుడు వింటున్నది కాదు, మనం ఇప్పుడు కొత్తగా తెలుసుకుంటున్నది కాదు. ఈ చక్రము ప్రకృతిలో ఉన్నది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తి యతీహయ, ఈ లోకంలో ఎవడైతే దీన్ని అనువర్తింపడో. ఈ సైక్లిక్ ప్రాసెస్ మనకు తెలియదు, మర్చిపోయే అవసరం. అప్పుడేమవుతుంది? అఘాయురింద్రియారామో మోగం పాద సజీవతి. అప్పుడు ఇంద్రియ సమూహముతో వాడు పాపభూయిష్టమైనటువంటి జీవితము జీవిస్తాడు. నేను రాక్షసుడు, రాక్షస కర్మ అంటే కూడా ఎంత చెప్పాను నిన్ను, ఈ కర్మయోగం జరుగుతుంది. ప్రకృతికి దూరంగా యజ్ఞమైనటువంటి కర్మలు ఎవడైతే చేయడో వాడే రాక్షసుడు. అసలు ఇలాంటి ఒక చక్రీయ ప్రవర్తన ఉన్నది, ఒక చక్రీయ జీవిత విధానం ఉన్నది అని మనకు తెలియదు. కనుక మన్ని మనం గొప్పవాళ్ళం భక్తులం అనుకోవద్దు. ఖచ్చితంగా మనం రాక్షసులమే. రావణాసుడు రాక్షసుడే, కానీ అతని భక్తిని మీరు శంకించగలరా? భక్తి కాదు ఇక్కడ ఇంపార్టెంట్, అవగాహన ఇంపార్టెంట్. మీరు ఏ అవగాహనతో వెళ్తున్నారు? మీకోసం మీరు ఈ సాధనలు చేస్తున్నారా? చక్ర భ్రమణములో ఒక భాగంగా చేయండి. తేడా ఉంది రెండింటికి. చాలాసార్లు మీకు ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను నేను. ఒక గుడి కడుతున్నారు, గుడి కడుతున్నప్పుడు చాలామంది కూలీలు కావాల్సి వస్తారు. కొంతమంది కూలీలు రాళ్ళు కొడుతున్నారు. ఒకడు వెళ్ళి వాళ్ళని అడిగాడు ఒకడిని, ఏమయ్యా నువ్వు రాళ్ళు ఎందుకు కొడుతున్నావు అని. మంటి ఎత్తిపోయినాడు, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఎవరిని? గవర్నమెంట్ని, సమాజాన్ని, తల్లిదండ్రులని, అన్ని చదివించారు, అది చేశారు ఇది చేశారు, ఈ వెదవ సమాజం, ఈ గవర్నమెంట్, నేను ఇంత చదువులు చదివాను, నా ఉద్యోగం మీరు ఏం చేసేది, చచ్చినట్టు ఇంకా గతి లేక రాళ్ళు కొడుతున్నాను. అదిరిపోయాడు వీడు, అడిగిన వాడు ఇటు వద్దులే అనవసరంగా అడిగాడు. రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడు అన్నయ్య భార్య పిల్లలు ఉన్నారు, ఉద్యోగం లేదు, మీరు వాళ్ళని పోషించే బాధ్యత నా మీద ఉంది కదా, సరే దొరికే ఉద్యోగం ఏదో చేస్తున్నాను. ఇంకోటి దగ్గరికి వెళ్ళాడు, వాడు ఏడ్చేసాడు. వీడు గాభరా పడిపోయాడు. ఏంటి ఏంటి, నేను అనగలే, నేను అడగలే, అడగద్దు బాబు, నేను అందుకని నేను అడగటం లేదు. నా అదృష్టానికి ఆనందిస్తున్నాను, గుడి కడుతున్నాను. నేను పరుస్తున్నటువంటి వాళ్ళ మీద ఎంతమంది మహానుభావులు నడుస్తారో వాళ్ళ కాళ్ళకి బాధ కలగకుండా నేను చేసేటువంటి ఈ పని నాకు లభించిందే అని ఆనందిస్తున్నాను అన్నాడు. ఇంకా చేస్తే ముగ్గురు రాళ్ళే కొడుతున్నారు. చేత మీరు చేసే పనులే మానక్కర్లే, మానకూడదు కూడా. మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. మీ యొక్క రోల్ ఆ విశాలమైనటువంటి విషయంలో, ఆ చక్రంలో, ఏవం ప్రవర్తితం చక్రం, ఈ సైక్లిక్ ప్రాసెస్లో మీ బాధ్యత ఏంటో తెలుసుకోండి. ఆ బాధ్యత చాలా అవసరం. మన పురాణ కథలన్నీ కూడా అక్కడికి తీసుకెళ్తాయి. శాపగ్రస్తులందరూ కూడా ఒక విధంగా భగవంతుడి యొక్క సహాయకులే. మనం కథలన్నీ చదువుతూ ఉంటే అంతేగా మనకు అర్థమవుతుంది. అంతేత శాపగ్రస్తత్వం అంటే కూడా నేను చెప్పాను మీకేంటో. శాపగ్రస్తం అంటే గాభర పడిపోకుండా ఏంటో అని. శాపగ్రస్తత అంటే లిమిటేషన్స్. నేను కెమిస్ట్రీ లెక్చరర్గా శాపగ్రస్తుని. ఇంచేత టీజేపీఎస్ కాలేజీలో తప్ప ఇంకో చోట చెప్తే తంతరు రానివ్వరు అసలు. మా స్టూడెంట్స్, మా బ్యాచ్ పిల్లలు పోతే నేను మార్కులు వేయొచ్చు. నేను హిందూ కాలేజీ గడిపే, నేను కెమిస్ట్రీ లెక్చరర్నే వేసేస్తానంటే అసలు నన్ను ఒప్పుకోరు. ముందు మెడపెట్టుకెండేస్తారు మార్కులు వేస్తారంటే. శాపగ్రస్తత అంటే ఏం లేదు, మీకు ఉన్నటువంటి టాలెంట్ని, మీకున్నటువంటి విద్యను, మీకున్నటువంటి జ్ఞానాన్ని ప్రకృతి ప్రతి చోట వినియోగించనివ్వదు. ఆ విధంగా ప్రతి వ్యక్తి శాపగ్రస్తుడే. కానీ శాపగ్రస్తత్వం అదేం తప్పు కాదు. అది ప్రకృతి యొక్క అనేక నియమాలలో అదొక నియమం. కానీ మనం ఏ స్థితికి ఈ గందరగోళం నుంచి ఇరుక్కుపోయామంటే, శాపగ్రస్తుడు అంటే అయ్యో వాడు శాపగ్రస్తుడా అని జాలి చూపిస్తాం. నువ్వు జాలి చూపించకండే, అది కూడా ప్రకృతిలోనే ఒక భాగమే. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఆ అవగాహన అంటే ఋషులే మీరు. మీరు ఎక్కడున్నారో అక్కడ, ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉంటూ ప్రకృతిలోని ఏ పని చేయటానికి మీ భాగస్యామం పనికొస్తుందో గుర్తించండి. అంతే, అది నేర్చుకోవటమే పరావిద్య. మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, అదేం ఇంపార్టెంట్ కాదు. హనుమంతుడు లాంటి రామభక్తుడు, హనుమంతుడు లాంటి రాముడి యొక్క పనిని మాత్రమే చేసేటటువంటి వ్యక్తి మనకి లభించడు కదా. ఆఖరికి దానివల్ల ఏ స్థితికి ఎదిగిపోగలిగాడు భవిష్యత్ విధాత, రాబోయేటువంటి మన్వంతరంలో, చాక్షుషి మన్వంతరంలో బ్రహ్మ యొక్క రోల్. ఇప్పుడు అమెరికాలో వాటిలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ అని చెప్తూ ఉంటానే, అలాగే హనుమంతుడు అవడం అంటే విధాత ఎలెక్ట్. ఫ్యాక్ట్ అదే నేచర్లో. అలాగే బలిచక్రవర్తికి ఒక రోల్ ఉంది. వాటన్నిటినీ మనం గమనించాలి అంటే మనం ఈ 20 ఏళ్ళు 60 ఏళ్ళ జీవితమే చాలా గొప్ప అనుకుని, ఇక్కడ ఉద్యోగాలు, ఇక్కడ ఇల్లు అవి కట్టుకుని, చివరికి ఇల్లు ఈ ఉద్యోగాలు ద్రోణి తెలియాలి ఎవడు ఉపయోగిస్తాడు. దీని గురించి ఆతృత పడిపోతాం తప్ప, కోట్లాది కోట్ల సంవత్సరాల ప్రోగ్రెస్లో మీ యొక్క రోల్ మీకు కనుక తెలిస్తే ప్రకృతి మీకు అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటుంది. మీరే అరేంజ్ చేసుకోగల. ఇంచేత మీరు ప్రకృతిలోని భాగమే. ప్రకృతి కనుక సడన్గా డిసైడ్ చేసుకుంది అనుకోండి, నేను వర్షం కురవను, ఇంత నుండి భోజనం ఎలా తింటారో చూస్తాను నేను, మీ కోట్ల కోట్ల ఆస్తులు, మీ బంగారాలు ఇవి ఏమి వస్తాయి. ప్రకృతి మీకు ఇవ్వదలుచుకుంది అనుకోండి, ఉదాహరణ చెప్తూ ఉంటారు కదా, రాయిలో లోపల ఒక కన్ను ఉందిట, ఆ కన్నంలో కప్పు ఉంది, వీడు ఉలి తీసి దాన్ని ఆ రాయిని చెక్కటానికి తీస్తే ఆ కప్ప జీవించింది అక్కడ, అక్కడ దానికి కూడా ఆహారం అందించాడు. ఉదాహరణ. కానీ మనం ఎంత పిచ్చివాళ్ళం అంటే ఎన్ని రకాలుగా తిప్పి తిప్పి చెప్పినా రేపేమవుతుందో మాస్టర్, రేపేమవుతుంది ఏం చెప్పి గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసిందంటే మొత్తం బ్యాంకులన్నీ ఫినిష్ అలా అని చెప్పి, ఇప్పుడు మీరు బ్యాంకులో ఉన్న డబ్బు బయటికి తీసేసుకోకండి. కానీ ఆ ప్రమాదం రావచ్చు, ఎకానమిక్ ఎమర్జెన్సీ ఏ క్షణంలో అయినా డిక్లేర్ చేయవచ్చు. డిక్లేర్ చేస్తే మీరు నేను చేయగలిగేది ఏం లేదు. కానీ వాడు ఎంత ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినా భూమిలో ఉన్నటువంటి సంపద, ప్రకృతి ఇచ్చేటటువంటి సంపద, దాన్ని మేము మార్చగలిగే ఎవడైనాను. ఈ అవగాహనతో ఏవం ప్రవర్తితం చక్రం, ఈ చక్రాన్ని అర్థం చేసుకోండి. ఈ చక్రాన్ని అర్థం చేసుకుంటే మీకు బాధ ఎందుకు. చాలాసార్లు నేను చూశాను, నేను చాలామంది ఇళ్ళకి వెళ్తాను, నేను మీరే ఉందని మాస్టర్ మావారు రావాలి, ఆ మావారు రారు నాకు ఆకలిస్తూ ఉంటుంది, చివరికి నాకు ఇరిటేషన్ అయిపోయి నేనేం చెప్పి నేను తినేస్తానులే అమ్మా అంట తినేస్తాను. ఆయన రాడు. రాత్రి 12 గంటల పాపం వస్తాడు, మాస్టర్ ఏం చేసేది, వాళ్ళు నా భోజనం లేదు, పనిలో బిజీ అని. పాపం ఆయన కోసం కూడా ఉండవు, నేను వచ్చానని ఆయన వచ్చేద్దాం అనుకున్నాడు. రకరకాల వంటలు పాపం చేసింది ఆవిడ, కానీ దంతసిరి లేదు. అంచేది ఇది అర్థం చేసుకోండి, ప్రకృతి కనుక అడ్డు తగిలితే మీరేం చేయలేరు. ప్రకృతి అడ్డు తగలకపోతే జరిగిన దానికి నేను చేశానని మీరు కాలో రగిలేయటం మూర్ఖత్వం. రెండు చేయకండి, జరిగింది బికాజ్ నేచర్ వాంటెడ్ ఇట్, జరగలేదు బికాజ్ నేచర్ వాంటెడ్ ఇట్. ఏం జరిగినా ప్రకృతే అలా చేసింది. ప్రకృతి అలా ఎందుకు చేసింది అది గమనించుకోండి, ఎందుకు అలా చేసిందో మీకు అర్థమవుతుంది. దాని వెనకాతల కొన్ని కోట్ల కోట్ల యుగాల ఎవల్యూషన్ ఉంది మన శరీరాల వెనకాతల. ఒక కన్ను మనకి ఏర్పడింది అంటే, ఒక చెవు మనకి ఏర్పడింది అంటే, ఒక ముక్కు మనకి ఏర్పడింది అంటే, ఈ విధమైనటువంటి శరీర నిర్మాణం మనకి లభించింది అంటే, ఇది ప్రకృతిలో 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో వచ్చేది కాదు. ఇది కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్, కోట్లాను కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో ఈ శరీరం మనకి లభించినప్పుడు. ఒక మెషీన్ని తయారు చేయటానికి ఇన్ని కోట్ల సంవత్సరాలు ప్రకృతికి పట్టింది అంటే, ఖచ్చితంగా ప్రకృతి దాన్ని ఎందుకు ఉపయోగించుకోదలుచుకుంది. ఇత్తిని మనం కట్టిపడేం కదా, ఇల్లు కట్టామంటే రెండింటికి కడతాం, మనమైనా ఉండటానికి కడతాం, ఈ కాలంలో అందుకు కట్టడంలే. అయితే దేనికి కడతాం? అద్దెకి ఇవ్వటానికి కడతాం. నాకు చాలా జాలిస్తుంది అలాంటి వాళ్ళ మీద. అద్దెకు ఉండేవాడు బాధపడుతూ ఉంటారు, మాస్టర్ మేము ఇల్లు కట్టుకుందామని. పిచ్చివాళ్ళలో ఉన్నారయ్యా మీరు, ఇంకోళ్ళు ఇల్లు కట్టి మీకు ఇస్తూ ఉంటే ఇల్లు కట్టుకుంటానని మీరు ఇల్లు బాధపడతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నిజంగా సీరియస్గా చెప్తున్నాను, మీరు ఆలోచించండి. అది ఆ విధంగా మీరు ఆలోచించి ఉండరు, అందంగా ఇల్లు కడతారు. ఇల్లు కట్టి వాళ్ళు ఏం చెప్తారో తెలిసి, ఇల్లు కడుతున్నప్పుడు ఇంజనీర్కి అద్దెకి ఇవ్వాలయ్యా జాగ్రత్త అంటే, ఎవరి కోసం కడుతున్నాడు? ఆ ఉండబోయేవాడికి కడుతున్నాడు అంటే ఇల్లు కట్టుకున్నది ఎవరు? ఏంటో మూర్ఖత్వం మనుషులది. ఏవం ప్రవర్తితం చక్రం, దృష్టికోణంలో మార్పు. అవగాహన ఉంటే అద్దెళ్ళల్లో ఉన్నామని మీరు బాధపడకండి, మీరు చాలా గొప్పవాళ్ళు. మీకోసం ఒకడు ఇల్లు కట్టించాడు అంటే మరి కట్టినందుకు కృతజ్ఞతగా ఏదో చేయాలి కదా. మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నారు, వాటర్ బిల్ కడుతున్నారు కదా, తప్పని కోటం లేదు కదా. మరి అలాగే మీరు వాడు ఇల్లు కట్టాడు కనుక అద్దె ఇవ్వటంలో తప్పలేదు, కానీ అది మీరు కట్టుకున్నదే, మీకోసమే కట్టాడు వాడు, కాదనండి. అదే విధంగా ప్రకృతి ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని, ఇన్ని అద్భుతమైనటువంటి లక్షణాలను కలిగినటువంటి శరీరాన్ని మీకు అందజేస్తే, అందులో ఎన్నాళ్ళు పట్టింది దానికి? మామూలుగా సైన్సే ఒప్పుకుంటుంది అది కోట్లాను కోట్ల సంవత్సరాలు పట్టిందని. పురాణాలు కూడా ఇంచుమించు ఆ కాల ప్రమాణాన్ని చెప్తున్నాయి, ఇంచుమించు. కానీ కాల ప్రమాణం ఎన్ని కోట్లు అవుతాయి? కోట్ల కోట్ల సంవత్సరాలు అంటే చాలు కదా. ఇది దేనికి ఉపయోగించాలి? ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి లక్ష్య సాధనకి ఇది ఏర్పడి ఉంటుంది. మోక్షం కోసం కాదు. ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు బట్టి నిర్మించుకున్న తర్వాత కళ్ళు మూసుకుని నాకొద్దు అని ముక్తి వచ్చింది అనుకోండి, మీకు మీరు ఆలోచించండి, సైక్లిక్ ప్రాసెస్లో చక్రీయ క్రమంలో భగవంతుడి యొక్క ప్రకృతిక శక్తి అందుకోసం మీకు శరీరం ఇచ్చిందా? మనకి చేతకాక కార్ డ్రైవింగ్ నేర్చుకున్నామన్న, బ్యాక్ డ్రైవింగ్ నేర్చుకోలే, తిట్టాడు నాకు నేర్పే గురువు, నీకు చచ్చినా డ్రైవింగ్ రాదన్నా, నేను ఒప్పేసుకున్నా. ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందంటే బ్యాక్ చేయాలి కదా, బ్యాక్ చేయాలి, రివర్స్ చేయాలంటే వెనకాతలు చూడాలి, కళ్ళజోడు వెనక్కి తిరిగి చూసుకోవడానికి కనిపించదు. బ్యాక్ చేయకుండా కార్ డ్రైవింగ్ ఎలా చేయగలవు? ఒప్పేసుకున్నా. కానీ అందువల్ల నువ్వు కార్ డ్రైవింగ్ మానేస్తే నష్టం ఎవరికి? కొన్ని లక్షలు పెట్టి కారు కొన్నావు, అదేంటి మాస్టర్? కొన్ని లక్షలేంటి? కోట్లాను కోట్లు విలువ చేసేటటువంటి ఈ శరీరం నువ్వు సంపాదించుకున్నావు డ్రైవింగ్ చేతగాక. అందుకు ముక్తి కావాలనేది, సుఖంగా ఉన్నవాడు ఎవడు ముక్తి అడగడు, అది చూసుకోండి. మీరు కావాలంటే సుఖంగా ఉంటే ముక్తి ఎవడికి కావాలి? డ్రైవింగ్ చేతగాక కార్ డ్రైవింగ్ వద్దు, వద్దు. ప్రకృతి ఎందుకు ఇచ్చిందో మీకు ఇంత అద్భుతమైనటువంటి శరీరాన్ని, దాన్ని గమనించుకోండి. మొత్తము సాధనలు ఆధ్యాత్మిక జగత్తులో ఇన్ని ఆధ్యాత్మిక సంస్థల యొక్క వ్యవస్థాపకులు దాన్ని అర్థం చేసుకోమని ఆ సంస్థల్ని పెడితే అది తప్ప మిగతా అన్ని అర్థం చేసుకుంటున్నాం మనం. అది అర్థం చేసుకోండి. ఓ సత్యసాయి కానివ్వండి, ఓ శుద్ధిసాయి కానివ్వండి, ఓ రామకృష్ణ పరమహంస కానివ్వండి, ఓ గణపతి సత్యనారాయణ స్వామి కానివ్వండి, ఓ మెహర్ బాబా కానివ్వండి, అసలు ఎందుకు వాళ్ళు ఈ గందరగోళం అంతా పడ్డారు? వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు? మీకు ఏమి ఇవ్వదలుచుకున్నారు? నాకు తెలిసినంత వరకు ప్రతి గురువు వాడి చివరి క్షణాలలో ఒకటే ఎక్స్ప్రెస్ చేశాడు, నేను చెప్పదలుచుకున్నది ఎవ్వరూ వినలేదు. ప్రతివాడు వాడికి కావాల్సింది ఏదో నా నెత్తి మీద పడి పీక్కుతున్నారే తప్ప, మేము ఇవ్వడానికి ఏదైతే ఇవ్వటానికి వచ్చాము అది మాత్రం ఎవడు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటంలే. మనము ఇక్కడ జీవనటువంటి మనము కనీసం గురువుల యొక్క ఆ బాధ్యతను పంచుకుందాం. కరెక్ట్గా మనకి తెలియదు గురువులు ఏం చెప్పదలుచుకున్నారో, అంత అద్భుతమైనటువంటి స్థాయిలో మనం లేము. కానీ ఒకటి మాత్రం కరెక్ట్గా అర్థమైంది మనకి, మనం కోరుకుంటున్నటువంటి ఈ కోరికలన్నీ కూడా గురువుల దృష్టిలో అతిహీనమైనవి. అందులో డౌట్ లేదు కదా మనకి. ఎందుకు అతిహీనమైనవో కూడా మనకు అర్థమవుతుంది కదా. అద్భుతమైనటువంటి శరీరం ఉంది, ప్రకృతిలోని ఒక భాగంగా ఉంటూ ప్రకృతి మనని ఈ స్థాయికి తీసుకొచ్చింది అన్నది కూడా మనకు తెలుసున్నప్పుడు, ఆ తర్వాత స్థాయికి కూడా ఎవరు తీసుకెళ్తారు మనని? ప్రకృతి తీసుకెళ్తుంది. ఆ తీసుకెళ్ళటంలో కావలసినటువంటి మార్పులు చేర్పులు కరెక్ట్గా రాలేదు, ఐరన్ రింగ్ మన నిపుల పడేస్తుంది. రాజర్షి స్థితి నుంచి బ్రహ్మర్షి స్థితికి ఎదగటానికి విశ్వామిత్రుడు కొన్ని అందమైనటువంటి పనులు చేశాడు, ముచ్చటైనటువంటి పనులు. అందులో ఒక పని ఏంటి అంటే వశిష్ఠుడి యొక్క పిల్లల్ని చంపటం. 100 పిల్లలు వశిష్ఠుడికి ఉంటే ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు 99 చంపేశాడు. 100 చంపాలి, అతకెక్కి కూర్చున్నట్ట వశిష్ఠుడి యొక్క ఆశ్రమంలో. అరుంధతి అందుతే ఎందుకు పాపం మన పిల్లవాడిని బాధిస్తారు అంటే విశ్వామిత్రుడు పళ్ళు నూరుకున్నాడు. చూసావా తల్లి హృదయం బాధపడుతోందని. కానీ ఆవిడ ఎవరినంది మన పిల్లవాడు? విశ్వామిత్రుడిని అంది. విశ్వామిత్రుడిని ఎందుకు బాధిస్తారు అని, ఇంటి బాధించేది నేను, పాపం నేర్చుకుంటున్నాడు, ఇంకా ఎదగని ఎదిగాక ఇద్దామని. ఆ సంభాషణ విన్నాక అప్పటికప్పుడు ఆ గొడ్డల్ని పారేసి అటక మీద నుంచి దిగి, నేను మిమ్మల్ని చంపటానికి వచ్చాను, మీరేమో సొంత కొడుకుగా ఆదరించి ఇంకా ఎదగాలంటున్నారు అని కాళ్ళ మీద పడతాడు. పడితే ఏమన్నాడు అప్పుడు? అప్పుడు అన్నాడు బ్రహ్మర్షిలే అని, 99 పిల్లల్ని చంపేస్తే మాత్రం ఏమన్నలే. భావం అర్థమవుతుంది కదా. సాధనలో మానసిక స్థితి ఇంపార్టెంట్, మానసిక స్థితి ఇంపార్టెంట్. మీరు ఎంత అద్భుతమైనటువంటి సాధనలు చేశారు, రావణాసుడు చేశాడు అద్భుతమైనటువంటి సాధనలు, రాక్షసులు అందరూ చేశారు, ఏ రాక్షసుడు సాధన చేయలేదు? ప్రతి ఒక్కరు గజాసురుడు చేశాడు, మూషికాసురుడు చేశాడు, ఏమో భగవంతుడు తెలియ రాక్షసుల పేర్లు నాకు లిస్టు గుర్తులేదు. కానీ ఈ లిస్టులో ఉన్న రాక్షసులందరూ కూడా తపస్సు చేసిన వాళ్ళే. తపస్సులో ఏ దేవతనవుతే వాళ్ళు తపస్సు ద్వారా సాధింపదలుచుకున్నారో వాటి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాళ్ళే. అంచేత భక్తి అనుగ్రహం ఈ నాన్సెన్సికల్ టర్మ్స్ మనం మర్చిపోదాం. ఇది కాదు మానసిక స్థితి. ఏంటి మానసిక స్థితి? రాక్షసులందరి సాధన వాళ్ళ లాభం కోసమే. నేను గొప్పవాడిని అవ్వాలి, నేను 3 గెలవాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. 3 కావాలన్నా చాక్లెట్ కావాలన్నా మానసిక స్థితి ఒకటే అడుక్కోతే. చాక్లెట్లు మేము అడగటం లేదు కదా మాస్టర్, ఏదో కూతురు పెళ్ళి అడుగుతున్నాం, లేకపోతే ఏదో ఉద్యోగం కావాలంటున్నాం, అంతేగా. కానీ అడుక్కునే దృష్టిలో 2 అడిగేది ఎంత అవుతానే. ఈ చిన్న ఉదాహరణ చెప్పాడు ఒక గురువు, హైకోర్టు బిల్డింగ్స్కి వాటికి వెళ్తే తేడా అమౌంట్లో తప్ప అందరూ కొనదగిన వాళ్ళే, అందరినీ కొనేయచ్చు. దర్వాన 5 అమ్ముడిపోతే మిగతా వాళ్ళు ఇంకో దేనికో అమ్ముడవుతాడు, డబ్బుకు అమ్ముడుకుపోవచ్చు, ఇంకో దేనికో అమ్ముడుకుపోవచ్చు, ఏమీ లేకపోతే వాడు పిల్లవాడిని నువ్వు కిడ్నాప్ చేసావు అనుకో దానికి అమ్ముడుపోతాడు. డబ్బుకు అమ్ముడుకుపోతే మనం నీచ దృష్టితో చూస్తాం, కానీ పిల్లవాడిని కిడ్నాప్ చేసేస్తే అయ్యో పాపం అంటాం. మన మానసిక దృష్టి అలా ఏడిసింది, మన దృష్టి దోషం అది. ఆ మానసిక స్థితిని కరెక్ట్ చేసుకుందానికి చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మలోనే ఎవడైతే సంతృష్టి పొందుతాడో, ఆత్మ అంటే ప్రకృతి, ఏ ప్రకృతి వల్ల అవుతే మీకు ఈ విధమైనటువంటి శరీరము, ఈ విధమైనటువంటి సమాజము, ఈ విధమైనటువంటి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ వచ్చారు, వీ ఓకే ఇట్, అంతా ఓకే.
నైవతస్య కృతే నార్ధో నాకృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్ధవ్యపాశ్రయ. అట్టి ఆత్మనిష్ఠుడైన వానికి లోకమనందు కర్మలాచరించటం వలన ప్రయోజనము లేదు. ఈ శ్లోకాలే భారతీయుని గంగలో దింపాయి. ఇంచేత నాకు ఆ మానసిక స్థితి వచ్చేసింది అని పనిచేయటం మానేశాడు వీడు. అంటే మీకు ఆ మానసిక స్థితి వచ్చినట్టే కాదా చూసుకోండి. మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి మామూలు వ్యక్తుల కంటే ఎక్కువ పనిచేస్తాడు. అంతవరకు మనం ఒప్పుకుంటాం కదా. మన బాధ్యత భౌతిక జగత్తులోనే ఓ ప్రెసిడెంటో ఓ చీఫ్ మినిస్టరో ఎవడో అయ్యాడు అనుకోండి, వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా రాత్రి పగలు వాడు పనిచేయాల్సిందే. కోట్లాను కోట్ల సంవత్సరాల ప్రణాళిక ఉన్నటువంటి ప్రకృతిలోని నువ్వు భాగంగా ఉన్నప్పుడు నువ్వెంత పనిచేయాలి అది పట్టించుకోవాడు. ఏ ఉద్దేశంతో చెప్పాడు శ్రీకృష్ణుడు అక్కడ? పని చేయొద్దన్నాడుగా, ఏ పని చేయొద్దన్నాడు? ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పని చేయకునైనా అది వల్ల ఏమీ లాభం లేదు. విశ్వ ప్రణాళిక. కానీ మనము చిన్న చిన్న బాధలు, వాడు ఇలా ఉన్నాడు వీడు ఇలా ఉన్నాడు, నాకు ఇది కావాలి నాకు అది కావాలి, మేము ఎంత కష్టాలు పడుతున్నాము. కష్టాలు ఏమో ప్రకృతిలో పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు నీకు కష్టాలుగా అనిపించాయా సుఖాలుగా అనిపించాయా అన్నది మీ మానసిక స్థితి బట్టి ఉంటుంది. ఉన్నది మాత్రం పరిస్థితే, ఏ సిచ్యువేషన్. ఆత్మహత్య చేసుకోవటాన్ని ఒక బావిలోకి దూకుతాడు, లేకపోతే నదిలోకి దూకుతాడు, వాళ్ళని రక్షించడానికి ఇంకోటి దూకుతాడు. కర్మ ఎలా ఉంది? ఇద్దరిది ఒకటే, ఇద్దరిది ఒకటేగా, ఇద్దరు నదిలోకి దూకారు. కానీ ఒకరిని హీరో అంటాం, ఒకరిని పిరికివాడు అంటాం. కర్మ కాదు ముఖ్యం అక్కడ, ఆ మానసిక స్థితి ముఖ్యం. మన ముల్లా ముసలుద్దీన్ గుర్తొస్తాడు ఇప్పుడు ఇలాంటప్పుడు. ఒక సన్ అండ్ శాండ్ హోటల్లో బాంబే పిక్చర్స్లో చూశారు కదా సన్ అండ్, నేను వెళ్ళాలి ఎప్పుడు బాంబేకి సినిమాలో చూడే. స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడ. సరే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఏదో పార్టీ చేస్తున్నారు. పిల్లవాడు నీళ్ళలో పడిపోయాడు. అందరూ చూసి అమ్మ అమ్మ పిల్లవాడు పడిపోయాడు, పిల్లవాడు పడిపోతా అంటే మా ముల్లా ముసలుద్దీన్ గారు దూకారు. దూకి అతి కష్టం మీద ఆ పిల్లవాడిని రక్షించి బయట తీశారు. అందరూ వాడిని అభినందించేస్తున్నారు. లక్కీగా అక్కడ ఈటీవీ వాడు ఉన్నాడు, జెమిని టీవీ వాడు, పార్టీలో పిలిచారు, వాడు ఫోటోలు తీసేశారు, అంతా తీశారు. కానీ ఈ లోపల ముల్లా నసరుద్దీన్ ఆగడ ఆగండి, ఇంతకీ ముందు నన్ను బదిలోకి తోసినవాడు అవడు, ముందు అది చెప్పండి, అది తేలాలి ముందు, చాలా అన్యాయం. అది ఆ మానసిక స్థితి మంది. మనం పరిస్థితుల నుంచి బయటపడటాలని ఎవడో తోస్తాడు మంది, బయటపడేటానికి మనం వాడని ఏదో పరిస్థితుల నుంచి బయటపడ్డాం అనేటటువంటి అపోహ. మీరు పరిస్థితుల నుంచి బయటపడలేరు. బయటపడేసేది ఎవరు? ప్రకృతే. ఆ పరిస్థితులు కల్పించింది ఎవరు? ప్రకృతే. ఎప్పుడు బయటపడేయాలి నిర్ణయించవలసింది ఎవరు? ప్రకృతే. బై ఛాన్స్ మీ నిర్ణయము ప్రకృతి నిర్ణయము ఒకటే అవుతే నేను నువ్వేం చేయలే. జరిగింది ఏంటి అంటే ఆ క్షణంలో ప్రకృతి కూడా అనుకుంది రైట్, వీడికి కావాల్సినటువంటి అనుభవం వచ్చేసింది, డోసు బాగా పడింది, ఇట్ ఈజ్ ఇనఫ్. ప్రకృతి అనుకోలేదు, నువ్వు చెయ్యి, ఎలా బయటపడతావు చూస్తాం. ఎవడు బయటపడలేడు. నైవ తస్య కృతే నార్ధో నాకృతే నేహ కశ్చన. అంచేత వాడు చేయటానికి ఏమీ లేదు, చేయవలసినది ఏమీ లేదు. నచాస్య సర్వభూతేషు కశ్చిదర్ధవ్యపాశ్రయ. అటువంటి వానికి సర్వప్రాణులందును ప్రయోజనార్థము ఆశ్రయింపదగినది ఏదీ లేదు. వింటానికి ఎలా ఉంది నువ్వేమీ చేయక్కర్లేదు అని, కానీ కొంత ముంచుతాడు. అందుకే నేను చాలాసార్లు మీకు వార్నింగ్ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు కూడా వార్నింగ్ ఇస్తాను, గురువుల జోలికి వెళ్ళకండి. వెళ్తే కొంత ముంచుతారు వాళ్ళు, ఏమి చెప్పరు. చివరికి ఏం చేయిస్తారు మీ చేత? ఓ 5 ఇయర్ ప్లాను 7 ఇయర్ ప్లాను కాదు, ఓ 1 crore ఇయర్ ప్లాన్ ఒకటి పడేస్తారు మీ నెట్ మీద. నువ్వు భరించలేదన్నా వినరు వాళ్ళు. పడ్డాక ఇంకా చేయగలిగేది ఏమన్నా మయ్యాల్సిందేగా. ఇప్పటికీ టైం ఉంది, మీరు ఇవాళైనా మీరు నిర్ణయించుకోవచ్చు. వద్దు మాకు ఇది అంటే ఓకే, కానీ ఏం చేస్తాం, ఇది ఈ జన్మలోది కాదు అంచేత మీరు ఏదో ఏమి చేయలేవు. బళ్ళా అది ఓకే అనుకోకండి, మీరేదో నిర్ణయాలు చేసేసుకుని మీరేదో పక్కగడిపోవచ్చు. వెళ్ళలేవు, వెళ్ళినట్టు అనిపిస్తుంది. 1 కోటి సంవత్సరాల్లో ఒక జీవితంలో నువ్వు గురువుల పని ఏది చేయలేదనుకో, పర్సెంటేజ్ చూసుకో ఎంత. ఏంటిట మాని సీఎల్ పెట్టచ్చు కదా, ఈ జన్మలో సీఎల్ పెట్టుకో, లేదు మెడికల్ లీవ్ పెట్టుకో, ఐదు ఆరు జన్మలు. ప్రకృతి నుంచి నువ్వు బయటపడలేవు, అది అర్థం చేసుకోవాల్సింది. గురువులు ఏదో చేస్తున్నారని కాదు, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. నువ్వు బయటపడలేవు ప్రకృతి నుంచి, వారి పార్ట్ ఆఫ్ నేచర్. నువ్వు ఏం చేయగలవు అంటే అవగాహనతో జీవించి ఆనందంగా ఉండవచ్చు, అవగాహన లేకుండా బాధపడుతూ ఉండవచ్చు. నువ్వు బాధపడినా ఆనందంగా ఉన్నా జరిగేది మాత్రము ప్రకృతి ఏది అనుకుంటుందో అదే జరుగుతుంది, ఇంకేమీ జరగదు. అది అర్థం చేసుకున్న తర్వాత తస్మాద్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష. అందువలన దేవర్ ఫోర్ ఈక్వేషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఏం చెప్పాడు, అందువలన నీవు ఫలాసక్తి లేనివాడివై నియత కర్మను సదా ఆచరించుతూ ఉండుము. నియత కర్మ, నియత కర్మ, నియత కర్మ అనేది రిపీటెడ్గా చెప్తాడు. ఈ నియత కర్మ అనేది ఏంటో అర్థం చేసుకోండి. భర్తగా, భార్యగా, తమ్ముడుగా, చెల్లెలుగా ఇవి నియత కర్మలు కావు. ఇది సమాజము తన కోసం ఏర్పరచుకున్నటువంటి నియమాలు. ఇది ఇండియా, ఇది పాకిస్తాన్. ఎవడో ఏర్పరిచాడు? ప్రకృతి ఏర్పరిచిందా? ఒకప్పుడు ఇండియా అంతా ఉండేదిట, మన ముందే పాకిస్తాన్ ఈస్ట్ వెస్ట్గా ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది? ఈస్ట్ లేదు, బంగ్లాదేశ్ అయిపోయింది కదా. ఇది నియతం కాదు. నియతమైనటువంటి కర్మ లోపల నుంచి ఉద్భవిస్తుంది. అసలు లోపల నుంచి ఉద్భవించేటటువంటి కర్మ గురించి అసలు మనం ఎప్పుడైనా గమనిస్తేనా? మన జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా మీకు ఉందా అవగాహన? విద్యార్థిగా నేను ఏం చదవాలి అనే అవగాహన తప్ప, ఒక కలెక్టర్ని అవ్వాలనే అవగాహన తప్ప, ఓ ఇంజనీర్ అవ్వాలనే అవగాహన తప్ప, లేకపోతే అదవ్వాలను ఇదవ్వాలను, ఇదంతా ఎవడు చెప్పాడు మీకు? సమాజం చెప్పింది. కలెక్టర్ అనేటటువంటి పోస్ట్ నాకు తెలిసినంత వరకు ప్రకృతిలో లేదు. ప్రైమ్ మినిస్టర్ అనే పోస్ట్ ప్రకృతిలో లేదు. ప్రకృతిలో ఏముంది? సిద్ధపురుషుల పోస్ట్ ఉంది. పంచతత్వాల మీద మీరు కనుక ఆధిపత్యం సంపాదించుకుంటే అది వేరే విషయం. కానీ మన యొక్క జీవితాలలో మనం దేని మీద ఆధారపడుతున్నాం? అసలు లోపల నుంచి ఉద్భవిస్తున్నటువంటి నియత కర్మ గురించి అవగాహనే లేదు. ఎలాంటి కర్మల గురించి అవగాహన ఉంది? ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు, చేయవచ్చు చేయకూడదు అనేటటువంటి నిర్ణయం ప్రకృతిలో ఎక్కడా లేదు. అసలు ప్రకృతి ఎప్పుడు చెప్పదు ఇది చేయవచ్చు ఇది చేయకూడదని. అసలు ఇంటర్ఫియర్ అవ్వదు. అది ఏదైనా చెప్పిందా ప్రకృతి చేయొచ్చు ఇది చేయకూడదని? మనం చేసేటటువంటి డూస్ అండ్ డోంట్స్, మనం నియమం పెట్టుకున్నాం కదా, ఇది చెయ్యి ఇది చెయ్యకు, మనం నియమావళి మనం పెట్టుకున్నాం. ఆ నియమావళిని కాస్త మీరు మనస్సులో ఆలోచించుకుని, ఇది ప్రకృతి చెప్పింది బ్రహ్మ ముహూర్తంలో సాధన చేస్తే చాలా మంచిది. ప్రకృతి చెప్పిందా ఇది? ప్రకృతి చెప్పలే. నువ్వు లేవగలవా లేవలేవా ఎవరు చెప్తారు నీకు? నీ ఆత్మ చెప్తుంది, నీ శరీరం చెప్తుంది. నీ శరీరం లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు బ్రహ్మ ముహూర్తం కానీ ఏదైనా కానీ ఏం చేయగలవు? నువ్వు లేచావు, తూలుతున్నావు, ఏం బ్రహ్మ ముహూర్తం అది? నియతం కురు కర్మత్వం. ఆ నియతం అనేటటువంటి పదానికి రీథింకింగ్ చేసుకోవాలి మనం. మనం చేస్తున్నటువంటి అనేక పనులు ప్రాకృతికమైనటువంటి పనులు కాదు. ఉదాహరణకి మన ఆహారమే. ఆకలేసినప్పుడు మాత్రమే తినేవాళ్ళు మానవ జాతిలో ఎంతమంది? మానవ జాతి గురించి మాట్లాడుతున్నాను నేను, మనలో ఒక సంగతి వదిలేయి. కేవలం మేము ఆకలేసినప్పుడే తింటాను, లేకపోతే నేను తినను. ఉన్నాడు ఒకడైనా? నాకు తెలీదు. ఇంతవరకు అలాంటి వ్యక్తిని నేను చూడలేదు. ఋషులు అలా ఉండేవారేమో నాకు తెలీదు. పిల్లలు అలా ఉంటారు, మీరు పెట్టండి వాళ్ళకి తినరు, వాళ్ళు తింటలేదు మర్రు అని నా దగ్గరికి వస్తారు. ఇంకేదంటే వాడు నీత కర్మ చేస్తున్నాడు కదా, గంగలో దిగిపోతున్నాడు ప్రకృతి అనుసారం. మనలాగా వాడు పాడైపోవాలి. కాదనాళ్ళైనా వాడిని కాస్త నీత కర్మ చేసుకునేవాడిని, వాడు పెరిగి పెద్దవాడయ్యాక ఎలాగో తగలడతాడు. ఆ భావన అది అర్థం చేసుకుంటూ నియమాలు ఏం పెట్టుకోక్కర్లే, మీరు ఏ నియమాన్ని పెట్టుకోక్కర్లే. శరీరము చెప్పినట్టు వింటే, మీ కోరికలు చెప్పినట్టు వింటే కాదు, మళ్ళా జాగ్రత్త. తాగుడు తాగమని ఎప్పుడు చెప్పదు శరీరం. సిగరెట్ తాగమని శరీరం ఎప్పుడు చెప్పదు. ఇంకేంటే మొదటిసారి మీరు సిగరెట్ కాల్చినప్పుడు గ్యారంటీగా దగ్గు వచ్చి ఉంటుంది, కళ్ళ మన నీళ్ళు వచ్చి ఉంటాయి. అంటే శరీరం ఏం చెప్పింది? వద్దు అని చెప్పింది. నీ కోరిక దాన్ని ఓవర్ రైట్ చేసింది. నీత కర్మ కాదు అది. ఆకలి వేసినప్పుడు మాత్రమే ఏది లభిస్తుందో అయాచితంగా దాన్ని మాత్రమే స్వీకరించిన వాడు యోగియే. అయాచితంగా లభించాలి, పరమాన్నాలు లభించిన. అంచేత రేపటి నుంచి వండుకోవటం మానేసేదా మాస్టర్? పిచ్చి పని చేయకండి. అవగాహన వచ్చి మీరు నిజంగా ఆత్మస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు నియమాలు అక్కర్లే. కానీ వెళ్ళనంత వరకు నియమాలు కావాలి. తస్మాద్ అసక్త సతతం. అంచేత ఆ నియమాలు అర్థం కానంత వరకు ఈ జ్ఞానాన్ని మనసులో ఉంచుకుని ఫలాపేక్ష లేకుండా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తస్మాద్ అసక్త సతతం కార్యం కర్మ సమాచార, చేయవలసింది కనుక ఆ పని చేద్దాం. అసక్తో హ్యాచరం కర్మ పరమాప్నోతి పురుషం. ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎప్పుడైతే మీరు పనులని చేయటం మొదలెడతారో పరావిద్య దానంటే అదే వస్తుంది. అడ్డంకి ఏంటంటే మీ కోరికలు. ఎన్నాళ్ళు మాస్టారు ఈ బాధలు? అసలు ఏమి వద్దు మురు అంటే మళ్ళీ ఎన్నాళ్ళు అంటే ఒక టైం మీరు 10 రోజులు అయితే ఒప్పుకుంటారా? 10 సంవత్సరాలు అయితే ఒప్పుకోరా? ఇంకా ప్రకృతికి మీరు వదిలేశాక విత్తనాలే మనం నాటుతాం కదా, ఒకేసారి నాటుతాం. అన్ని విత్తనాలు ఒకేసారి ఎదుగుతాయా? వేరువేరుగా ఎదుగుతాయి. ఏ విత్తనానికి ఏ టైం పడుతుందో నిర్ణయించేది ప్రకృతే. ప్రకృతిని ఇక్కడ కూడా నిర్ణయించనివ్వండి. ఎన్నాళ్ళు బాధలు తెలియదు మనకి. కానీ ఒకటి గ్యారంటీ, మనం ప్రకృతిలోని భాగమే. ఎప్పటికైనా పరిస్థితులు గ్యారంటీగా మారుతాయి. సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత సుఖము. సుఖం వచ్చిందంటే బీ కేర్ఫుల్, ఖచ్చితంగా దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చిందంటే ఎప్పుడు విడవును. కానీ అటు సుఖం వచ్చినా అభ్యంతరంలే, దుఃఖం వచ్చినా అభ్యంతరంలే. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. కానీ దేనికి మనం ప్రిపేర్ అయి ఉన్నాం? ఆత్మలోనే ఉంటాం, కోరికలు లేనటువంటి ఆ స్థితిలో ఉంటాం. బాధగా ఉందా? బాధ ఉంది అని తెలుసుకుంటాం మనం. కానీ ఆ బాధ నుంచి పారిపోం. మొత్తము గురువుల యొక్క జీవితాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, వెంకటేశ్వర స్వామి గురించి నాకు ఈ మాట వచ్చింది కనుక నేను గుర్తు చేయాలి రామ సుబ్బయ్య. మన అరవిందో సొసైటీ వాళ్ళు రేపు ఎల్లుండి రావద్దని చెప్పాలి. ఆ పుస్తకం పూర్తి కాలే, చాలా డిలే అయిపోతుంది. వాళ్ళు వాయిన్ చేస్తాడు, ముందు వెంకటేశ్వర స్వామి వాయిస్తాడు. కాస్త గుర్తుంచుకోవాలి. వాళ్ళు వచ్చినట్టు లేరు, కబుర్ చేయండి. ఎవరు చూసుకోవరు? సరే తర్వాత చూద్దాం. ఇప్పుడు అసక్తో హ్యాచరం కర్మ పరమాప్నోతి పురుష. వెంకయ్య స్వామిని ఒకడు ఉండేవాడు, చాలా అందంగా 101 జిల్లాలో అటువంటి అందవాడు లేడు అనేటటువంటి వాడని ఆ పుస్తకంలో రాశాడు ఆయన. ఈ 101 జిల్లాలో లేదు, కానీ చాలా 6 అడుగుల హెఫ్టీ పర్సనాలిటీ తోటి వచ్చి చింత ఏమంటారు దత్తం పట్టుకుని సావుగొట్టేవాట. అప్పటికే ఆయన పేరు వచ్చేసింది. చిన్నప్పుడు కాదు, వెంకయ్య స్వామి ఈయన సర్వజ్ఞుడు, ఈయన దగ్గరికి వెళ్తే బాధ నివృత్తులు అవుతాయి అనేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు అతను వచ్చి కొట్టేవాడు. ఎంతలా చిత కొట్టేవాడంటే వెంకయ్య స్వామి లాంటి వాడు ఆ బాధ తట్టుకోలేక దగ్గర ఉన్న అడవుల్లోకి పారిపోయేవాట. పారిపోతే వీడు ఊరుకుంటాడు ఏంటి, వెంటాడు మళ్ళీ బయటకు తీసుకొచ్చి చావుగొట్టేవాట. భక్తులు ఊరుకోరు కదా. ఇంకంటే భక్తులకి గురువు కంటే ఎక్కువ తెలుసు గురువుకి ఏం కావాలో. తమాషా సర్వజ్ఞుడైనా సర్వవ్యాపకుడైనా సర్వసమర్థుడైనటువంటి గురువు కంటే ఆ గురువుకి ఎప్పుడు ఏది కావాలో, గురువు ఎలా నడుచుకోవాలో డైరెక్షన్స్ ఎవరిస్తారు? శిష్యులు ఇస్తారు. అంచేత ఆ వెంకయ్య స్వామికి కూడా శిష్యులు చెప్పారు, స్వామి ఏమిటిది ఉతికేస్తామని పట్టుకుని మీరు ఊ అనండి చాలు, వద్దయ్యా అసక్తో హ్యాచరణ్ కర్మ పరమాపనోతి పురుష, వద్దు వాడిని ఏం చేయొద్దు. ప్రజలు కొన్నాళ్ళు ఊరుకున్నారు, కానీ ఎన్నాళ్ళని ఊరుకుంటారు? తీసుకెళ్ళి వాడిని చిత కొట్టారు. వాళ్ళు చిత కొట్టి ఇక్కడ ఏదో శివాలయం ఏదో ఉంటే ఆ శివాలయంలో మూసేశారు. వాడు ఎంత రాక్షసుడైనా ఇంకోడని కొట్టడానికి పర్వాలేదు, కానీ వాడిని కొడితే వాడికి బాధ కదా. అరుపులు మొదలెట్టాడు వాడు. ఏమార్చాడో మరి పుస్తకంలో రాయలే, కానీ తలుపు మాత్రం బాగా దెబ్బతో కొడుతుంటే ఈయన చెప్పాడు, వదిలేయండి పాపం వాడిని. వదిలిన మరుక్షణం మళ్ళీ ఈయన మీద పడ్డాడు వాడు. బాధటే చితకబాధుడు, వీరబాధుడు, వీర లెవెల్లో పరిస్తూ ఉండేవాడు ఆయన. సరే తర్వాత ఈయనకి తెలియకుండా ఒకరోజు అతన్ని పట్టుకుని ఎక్కడికో తీసి మళ్ళా ఈ దరిదాపులో కనిపిస్తే నీ బుర్ర చెత్త కొట్టేస్తా ఉన్నారట భక్తులు, బరవాడు కనిపించలేట. కానీ ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది అది, వాళ్ళకు కూడా కష్టాలు తప్పవు. ఆ కష్టాలు వాళ్ళు చాలా ఆనందంగా స్వీకరిస్తారు కనుక అది మీకు తెలియదు అది కష్టం అని. ఇంత సంఘటన జరిగింది, ఎంతమంది తెలుసు వెంకయ్య స్వామికి ఇలాంటివి ఎన్నో ఆయన జీవితంలో ఎన్నో. అసక్తో హ్యాచరణ కర్మ, అయినా ఆయన చేస్తూనే ఉండేవాడు, కష్టనివృత్తి వచ్చే వాళ్ళని చేస్తూనే ఉండేవాడు. ఆ బాధుడు ఊహించుకోవచ్చు కదా ఎలా రాట్లు తేలుండేవో ఆయన ఒళ్ళంతాను. ఇంచేత వాళ్ళేదో కష్టాలు భరించలేదు, వాళ్ళకేం కష్టాలు రావు, అందరికీ ఒకటే ప్రకృతి. పెద్ద గీత చిన్న గీత అది తప్పదు, నువ్వు ఎంత పెద్దవాడి అవుతే అంత పెద్ద కష్టాలు వస్తాయి. నేను చెప్తూ ఉంటాను కదా, ఒక క్లర్క్ చిన్న తప్పు చేశాడు ఏం అవ్వదు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ తప్పు చేశాడు మొత్తం డిపార్ట్మెంట్ అందులో అడుగుతుంది, ప్రిన్సిపాల్ తప్పు చేశాడు, చీఫ్ మినిస్టర్ తప్పు చేశాడు, డిగ్రీ పెరుగుతుంది. మరి ఎందుకు ఆయన చితక్కొట్టబడ్డాడో దానికి మనం లాజిక్ అనగక్కర్లే. ఆయన తప్పు చేశాడని మనం ఏమో మనం చాలా గొప్పవాళ్ళం అనుకోక్కర్లే. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నేచర్ ఈజ్, ఆ అవగాహనకి రండి ముందు. ఆ అవగాహనతో మీరు జీవించగలిగారంటే సుఖమైనా దుఃఖమైనా అంతా ఒకటే, జరిగేది ఏదో చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ప్రకృతి మీకు ఇది వద్దు అనుకుంటుందో ఆ క్షణంలో ప్రకృతి ఆ పరిస్థితులనైనా తీసేస్తుంది, లేకపోతే మిమ్మల్ని అయినా తీసేస్తుంది, రెండు చేయగలదు ప్రకృతి. దానికి ఎడం చేతిలో పని అదంతా, ఒక్క ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తే అయిపోయేంత కదా, పెద్ద కష్టమే పడకలే ప్రకృతి. కర్మ నైవహి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యం కర్తుమర్హసి. మరి ఈ మానసిక స్థితిలో ఉంటూ నిత్య జీవితంలో మనం ఆచరించవలసినటువంటి కర్మలు ఎలా చేయాలి అనే దానికి అనేక ఉదాహరణలు భగవద్గీతలో ఇస్తాడు, మళ్ళా అది రేపు చదువుకుందాం మనం. కానీ భావన అర్థమైంది కదా, ఏ విధమైనటువంటి గందరగోళం పడకుండా ఆ మానసిక స్థితి ఏమొద్దు, మనం కోరుకున్నా కోరుకోకపోయినా జరిగేది అలాగే జరుగుతుంది, చూస్తూ ఉండండి స్వస్తి, ఉత్తిని కళ్ళు మూసి కూర్చోకండి. ఆ డైనమిక్ స్థితి నిద్రాస్థితి కాదు అది, ప్రకృతి నిద్రపోదు, ఎప్పుడూ విపరీతమైనటువంటి శక్తులు ప్రకృతిలో కదలాడుతూ ఉంటాయి. డైనమిక్ ఈక్విలిబ్రియం సమతాస్థితి అది, కానీ తటస్థం కాదు అది, వెరీ యాక్టివ్. కానీ ఏమిటి, ప్రకృతి యొక్క శక్తి మన ద్వారా వెళ్ళాలి, మనం ఏం చేయకూడదు, ఆ టెక్నిక్ నేర్చుకోవాలంటే అది ఆ స్థితి గమనించుకోండి. శాంతి శాంతి శాంతి.